आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राघवे केतवे नमः। श्री महागणाधिपते नमः। श्री गुरुभ्यो नमः। आदित्यादि नवग्रह देवेभ्यो नमः। సంస్కృతంలో షష్టి అనే శబ్దమునకు 60 అనర్థం. అదే ఒత్తుంటే షష్ఠీ అంటే 6 అనర్థం. షష్ఠీ తిథి అంటే 6వ తిథి, తిథులలో 6వది. ఒత్తు లేకుండా ఉంటే షష్టి, దానికి 60వది, ఇంగ్లీష్లో 60 అనర్థం. 60 సంవత్సరములు జీవితంలో పూర్తి చేసుకుంటే దానిని షష్టి పూర్తి అంటారు. అంటే కరెక్ట్గా 60 ఏళ్ళు నిండాలి. 60 నుండి 61లోకి అడుగు పెడుతున్నప్పుడు మాత్రమే ఈ షష్టి పూర్తి కార్యక్రమాన్ని చేసుకోవాలి. కాబట్టి షష్టి పూర్తి అనగా 60 సంవత్సరములు నిండుట అని అర్థం. మానవ జీవితం ఒక 60 సంవత్సరాల చుట్టూ నడుస్తున్నది. ఒకప్పుడు సృష్టి ఆరంభకాలంలో ఈ కాలం తనంత తానే నడిచింది, దానికే ప్రత్యేకత లేదు. కానీ ఆ తర్వాత కాలంలో దక్షుడు అని ఒక ప్రజాపతి పుట్టాడు. ఈయన బ్రహ్మమానసపుత్రుడు, చాలా గట్టివాడు, తపశ్శాలి. ఈ దక్ష ప్రజాపతికి 60 మంది కొడుకులు పుట్టారు. అంటే ఇంక మిగతా వాళ్ళు పుట్టలేదని కాదు, అక్కడ ఆయనకి చాలామంది సంతానం ఉన్నారు. ప్రజాసృష్టి కోసం ఆ మహాత్ముడు ఎంతోమందిని సృష్టించాడు. అందులో ఒక ప్రత్యేక సంతానం 60 మంది కొడుకులు. ఈ 60 మందే ప్రభవ, విభవ, శుక్ల మొదలైనటువంటి వాళ్ళు. ఈ 60 మంది నారదుని ద్వారా మంత్రోపదేశం పొంది బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి తద్వారా కాలస్వరూపులు అయ్యారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంవత్సరంగా మారారు. ఆ సంవత్సర కాలాన్ని వీళ్ళే నడిపిస్తూ శుభాశుభాలు మానవులకు అందివ్వడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ ప్రభవ నుంచి అక్షయనామ సంవత్సరం అండి, దానికి అక్షయ అంటారు. కానీ ప్రారంభంలో ఆయన పేరు క్షయ. మన వాళ్ళు క్షయ అనడం ఇష్టపడక అక్షయాన్ని మార్చుకున్నారు. ఈ 60 సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరంలో మనం పుట్టి మళ్ళీ ఆ సంవత్సరం వరకు 60 ఏళ్ళు బ్రతికామంటే ఈ దక్ష ప్రజాపతి యొక్క మానసపుత్రులను గౌరవించిన వాళ్ళం అవుతాం, కాలచక్రాన్ని సరిగా నిర్వహించిన వాళ్ళం అవుతాం. ఈ 60 ఏళ్ళే తప్ప మరొక 7 లేదు కనుక. కాబట్టి వరుసగా ప్రభవనాడు పుట్టినవాడు అక్షయ వరకు జీవిస్తే ఈ 60 ఏళ్ళు వాడి జీవితంలో కాలచక్రాన్ని గౌరవించిన వాడు అవుతాడు. అలాగే ఎప్పుడు పుడితే అప్పుడు, ఒక ఆయన ప్రమోదోత నాడు పుట్టచ్చు, మళ్ళీ ప్రమోదోత వచ్చేసరికి 60 ఏళ్ళు నిండుతాయి. ఒక ఆయన అక్షయనామ సంవత్సరంలో ఉండొచ్చు, మళ్ళీ అక్షయ వచ్చేసరికి 60 ఏళ్ళు నిండుతాయి. ఒక్కొక్క ఆయన శార్వరినామ సంవత్సరంలో పుట్టవచ్చు, మళ్ళీ శార్వరి వచ్చేసరికి 60 నిండుతాయి. ఇలా 60 ఏళ్ళు నిండిన తర్వాత షష్ఠి పూర్తి చేసుకుంటున్నాం. వెరసి ఈ 60కి ఉన్న సంబంధం ఏమిటంటే వీళ్ళంతా బ్రహ్మమానస పుత్రులు, వీళ్ళే కాలస్వరూపులు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరాన్ని నడుపుతారు. సంవత్సరాన్ని తిథులుగా అంటే దినములుగా, వారములుగా, పక్షములుగా, అలాగే ఇంకా నిమిషములుగా చాలా రకాలైనటువంటి ఈ కాలంలో ఉన్న భేదములుగా, మాసములుగా, ఋతువులుగా, అయనములుగా ఈ సృష్టిని నడుపుతున్నారు. ఈ కాలమే పరమాత్మ స్వరూపం. కాబట్టి ప్రభవ అదొక సంవత్సరం, అది ఒక విష్ణు స్వరూపం. ఈ స్వరూపాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. విభవ అదొక సంవత్సరం, కాలస్వరూపం, అది కూడా విష్ణుస్వరూపం. ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇలా 60 సంవత్సరములు సద్వినియోగము చేసుకొనుటయే షష్ఠి పూర్తి. 60 వెనకాతలు ఉన్నటువంటి అంతరార్థం ఇది. ఈ 60 మంది కూడా దక్ష ప్రజాపతి యొక్క పుత్రులే, వీళ్ళే కాలస్వరూపులు. ఈ 60 మందిలో ఒక్కొక్కళ్ళు యమధర్మరాజు, ఇంద్రుడు, పగలు, రాత్రి, నిమిషములు, అయనములు, త్రిమూర్తులు అందరూ ఇమిడి ఉంటారు. నిజానికి షష్ఠిపూర్తి కార్యక్రమం అనేది ప్రాచీన కాలంలో లేదు. దక్ష ప్రజాపతి పుట్టిన క్రితం షష్ఠిపూర్తి ఎక్కడుంది? 60 మంది లేని క్రితం ఆ తర్వాత రాముడు మొదలైన వాళ్ళ కాలంలో షష్ఠి పూర్తి ఎందుకు లేదంటే వాళ్ళు వేల సంవత్సరాలు జీవించారు. దశరథుడు 60,000 సంవత్సరాలు జీవించాడు. రాముడు 11,000 సంవత్సరాలు కేవలం రాజ్యపాలన చేశాడు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్తని మహానుభావుడు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండములో పట్టాభిషేకంలో చెప్పారు. అనగా 11,000 సంవత్సరములు రామచంద్రుడు సంపదలతో సోదరులతో కలిసి రాజ్యపాలన చేశాడు. మరి 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసేటప్పుడు షష్ఠిపూర్తి ఎక్కడ ఉంటుంది అప్పుడు? అలాగే ద్వాపర యుగంలో కూడా ప్రారంభావస్థలో ఈ షష్ఠిపూర్తులు లేవు. ఈ షష్ఠిపూర్తి కేవలం కలియుగం ప్రారంభమైన 3,000 సంవత్సరాల తర్వాతే మొదలయ్యింది అని ఎక్కువ మంది మహానుభావులైన ఋషులు మహామంత్రద్రష్టలు చెప్పారు. పరాశరుడు ఏమన్నాడు? కలియుగం ప్రారంభమైన 3,000 సంవత్సరాల తర్వాత మానవులలో క్రమక్రమంగా ఆయువుల్లో మార్పులు వస్తాయి. ద్వాపరయుగం చివరిపాదం వచ్చి కలియుగం ప్రారంభమయ్యే సమయానికే ఆయువులో మార్పు వస్తుందిట. ఎందుకంటే భీష్ముడు ఎక్కువ కాలం బ్రతికాడు, ద్రోణుడు కూడా దాదాపు 120 పైనే బ్రతికాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు 125 సంవత్సరాలు జీవించినట్టుగా భాగవతం చెబుతోంది, 128 అని గర్గ సంహిత చెబుతోంది. ఏదన్నా 125 అంటే మాటలు కాదు. కానీ కలియుగం ప్రారంభమయ్యిన దగ్గర నుంచి ఆయువులో మార్పు వచ్చేసింది. పరీక్షిత్తు కేవలం 67 నిండిన తర్వాత వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత వాళ్ళలో ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారో తెలియటం లేదు. నిజానికి కలియుగములో పేరుకి 127 పరమాయువు అయినప్పటికీ పరమాయువునకు ఎంత అని ఒక నిర్దేశం ఉండదు. ఎప్పుడు ఎవడు ఎలా ప్రాణం విడిచిపెడతాడో తెలియదు. ఈ విధంగా నిరంతరం మానవులు ఏదో ఒక సమయంలో శరీరం విడిచిపెడతారు. పూర్తిగా 100 ఏళ్ళు బతికేవాళ్ళు లేరు, 127 బతికేవాళ్ళు లేరు. అసలు ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో వాళ్ళ జాతకం ప్రకారం కూడా చెప్పలేమట. పూర్వం పరీక్షిత్తు పుట్టగానే ఇతడు 60 సంవత్సరముల వరకు జీవిస్తాడు, ఆ పైన ఒక 5-6 ఏళ్ళు అటు ఇటులో జీవిస్తాడు, ఇతడు విష్ణు భక్తుడు అవుతాడు అని సుస్పష్టంగా జ్యోతిష్కులు చెప్పారు. జనమేజయుడు 90 ఏళ్ళు పైనే జీవిస్తాడు అని అతని జాతకాన్ని చెప్పగలిగారు. కానీ కలియుగంలో జాతకం చెప్పలేము. కాబట్టి ఎందుకు చెబుతున్నామంటే కలియుగం ఆయువునకు సంబంధం లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి యుగం. అందువల్లే ఈ కలియుగంలో మానవులు 60 ఏళ్ళు బ్రతకడం చాలా గొప్ప. అందుకని కలియుగం వాళ్ళ కోసం ఈ షష్ఠిపూర్తి పెట్టారు. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఈ కలియుగంలో షష్ఠిపూర్తి పెట్టడం వెనక అతలో పెద్ద అపూర్వమైన శాస్త్ర కారణమే ఉన్నది. ఈ యుగంలో మానవులు ఎలా ఉంటారో భాగవతం చెప్పింది. అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవియు చేయజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై ఎలవడు ఏమిటం బడవున ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులు అలసులు సామరిపోతులై ఉంటారు, మందబుద్ధి బలులు తెలివితేటలు తక్కువగా ఉంటాయి, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, ఆలోచనలో విపరీతపు ధోరణులు వస్తాయి, అల్పతరాయువులు ఆయువు చాలా తక్కువగా ఉంటుంది, ఉన్న ఆయువు ఎలా ఉంటుందో తెలియదు, 4 రోజులు బతికినా ఈ 4 రోజులు ఆరోగ్యంగా ఉండరు, ఘోరమైన రోగాలతో పట్టి పీడింపబడతారు, ఐశ్వర్యం ఉండదు, ఆనందం ఉండదు, శాంతి ఉండదు, ఎప్పుడూ కుమిలిపోతూ ఉంటారు, కుళ్ళిపోతూ ఉంటారు, వాడి మీద వీడి మీద వాడు పితూరీలు చెప్పుకుంటారు, ఎవరికి ఎవరితో పడదు. ఎంత విచిత్రమైనది యుగం అన్నాడు ఆయన. మందభాగ్యులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి సంతానం ఉండదు, శాంతి ఉండదు, సంపదలు ఉండవు. సంపద అంటే డబ్బు అనుకోకండి మీకు, అసలు సుఖం గొప్పది, శాంతి గొప్ప సంపద. ఈ కలియుగంలో ఎవరికి శాంతి ఉంటుంది? మీకుండదు, నాకుండదు, ఇంకోటికి ఉండదు. గట్టిగా ఓ పూట మనశ్శాంతిగా ఉందామంటే మళ్ళీ 2 రోజుల పాటు మనశ్శాంతి లేకుండా పోతుంది. అందువల్ల ఈ కలియుగంలో మానవులు మందభాగ్యులు, మంచి పనులు చెయ్యరు, చేస్తే వాడిని వెనక్కి లాక్కొస్తారట. సుఖంగా గుళ్ళో కూర్చుని జపం చేసుకుంటున్న వాడిని తీసుకెళ్ళి రోడ్డు మీద గీడ్చేస్తారట. అది ఈ యుగం యొక్క లక్షణం. ఇటువంటి యుగంలో మనం బ్రతికినా ఒకసారి ఆలోచించండి. 10 ఏళ్ళు బ్రతికినా అది 10 ఏళ్ళలో అనిపిస్తుందా? 10 యుగాల్లో అనిపిస్తున్నది. ఒక్కరోజు సక్రమంగా జీవించలేకపోతున్నామే. అలాంటప్పుడు ఒక 60 ఏళ్ళు సుఖదుఖములని ఆటుపోట్లకు తట్టుకొని మానవుడు జీవించగలగడం చాలా గొప్ప విషయం. అందుకని నాయనలారా, కలియుగంలో ఒక 60 ఏళ్ళు జీవించడమే గొప్ప, 60 ఏళ్ళు నిండిన తర్వాత షష్టిపూర్తి అనే పేరుతో దేవతలను అర్చించండి, కాలచక్రాన్ని పూజించండి, మిగతా కాలం ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి అని ఈ షష్టిపూర్తిని కలియుగ మానవులకు ఇచ్చారు. ఇది కూడా పరాశరుడు, వేదవ్యాసుడు, జైమిని, జైగీషవ్యుడు మొదలైన ఋషులు మనకు అందించారు. కాబట్టి ఇది శాస్త్రమేనా అంటే శాస్త్రం, ఎందుకంటే ఋషులు చెప్పారు కాబట్టి. కానీ కేవలం కలియుగం వాళ్ళకి మాత్రమే శాస్త్రం ఇది. కలియుగంలో పెద్దలు చెప్పినటువంటి వాటిని ప్రారంభించుకొని అందులో మన ఆచారాలు కొన్ని చొప్పించుకొని జనాచారాలుగా మార్చాం. నిజానికి షష్టిపూర్తి శాస్త్రీయం, కానీ ఇవాళ చాలామంది చేసుకుంటున్న షష్టిపూర్తి శాస్త్రీయం కాదు, జనాచారం. శాస్త్రీయం ఏమిటి? ఆ రోజు ఈశ్వరుడికి అభిషేకం చేయాలి, నవగ్రహాలను పూజించాలి, అలాగే ఉగ్రరథ శాంతి అని ఒకటి ఉంటుంది, వీలుంటే అది కూడా చేయాలి, అది ఖచ్చితంగా చేయాలని మాత్రం నియమం లేదు, అది కూడా చేస్తే మంచిది. ఇవన్నీ కూడా వ్యాసుల వారు మనకి చెప్పిన మాటలు, నేను చెప్పేదంతా వ్యాసుడు చెప్పిన మాటే చెబుతున్నాను. అదేం ఖచ్చితంగా చేయాలని లేదు. ఆ రోజు అన్నదానం చేయండి. 60 ఏళ్ళు బతికామని గర్వంగా కాదు చేసుకోవడం, ఇక్కడ 60 ఏళ్ళు బ్రతకనిచ్చావా స్వామి, ఈ 60 ఏళ్లలో నేను మంచే చేశానో చెడ్డే చేశానో తెలియదు, భవిష్యత్తులో మంచి పనులు నా చేత చేయించు, నా మనస్సులో ఎప్పుడూ ఏ అలజడి లేకుండా అశాంతి లేకుండా ఉండేటట్టు నన్ను అనుగ్రహించు, మరొక ఉపకారం చెయ్యి, మంచం మీద పడి మాత్రం నేను చావకూడదు, అనారోగ్యంతో చావకుండా ఆరోగ్యంగా ఎవరి చేత చేయించుకోకుండా వెళ్ళిపోవాలి అని భగవంతుడిని కోరుకుని అర్చన చేయమన్నారు. ఈ విధముగా ఒక శాస్త్రీయ కార్యక్రమం జనాచారములను కూడా కలుపుకొని ఒక విచిత్రమైనటువంటి కార్యక్రమంగా మారింది. శాస్త్ర ప్రకారముగా 60 సంవత్సరములు నిండిన తరువాత, అంటే ఉదాహరణకి నేను పుష్యమాసంలో పుట్టాను, ఏకాదశి నాడు పుట్టాను అనుకుందాం, మళ్ళీ 60 ఏళ్ళు నిండి సరిగ్గా పుష్య మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు నేను పుట్టిన తిథి వచ్చాక ఆ రోజు మొదలుకొని ఆ సంవత్సరం నిండేలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ రోజే చేసుకోవాలని లేదు, ఆ ఏడాదిలోపు 60 నిండి 61 పూర్తి అవ్వకూడదు. మళ్ళీ 61 నిండిపోతే ఇక్కడ షష్టిపూర్తి అంటదాన్ని, అది మరీ పుష్టిపూర్తి అంటారు. కాబట్టి ఈ ఏడాదిలోపు చేసుకోవాలి, పుట్టినరోజు నాడే చేసుకుంటే మరీ మంచిది. ఆ రోజు సూర్యోదయానికి ముందు లేవాలి, స్నానాలు ఉంటాయి ప్రత్యేకంగా, అవి బ్రహ్మలు ఎలాగో చెప్పి చేయిస్తారు, మృత్తికా స్నానం వంటి స్నానాలు ఉంటాయి, అవన్నీ చెయ్యాలి, విఘ్నేశ్వర మంటపారాధన చెయ్యాలి, చాలా అద్భుతం, కలశస్థాపనలు ఉంటాయి, అసలు 500 నదుల నీళ్లు, 4 సముద్రాల నీళ్లు కలిపి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని సాక్షాత్తు బృహస్పతి అంతటి వాడు పరాశరుడికి బోధించాడు. దాంతోపాటుగా ఈ ఉగ్రరథ శాంతి లేక భీమశాంతి అని కూడా పిలుస్తారు, దాన్ని చేసుకోవచ్చు. అపమృత్యు నివారణకి కావలసిన అర్చనలు అనేవి ఉంటాయి. సాధారణంగా ఇలాంటివి మేము ఎంత చెప్పినా మీరు ఋత్విక్కుల చేత, బ్రహ్మల చేత ఆ కార్యక్రమం ఒక చీటి మీద రాయించుకుని చేయించుకోవడం ధర్మం అన్నమాట. ఎందుకంటే మేము ఎంత చెప్పినా అది అర్థం కాదు మీకు. ఈ కార్యక్రమం తంతు పురోహితులు నిర్వహించే తంతు, కాబట్టి వారి ద్వారా అయ్యా ఈ పూట ఏమేమిటి, కావలసిన సరుకులు లిస్ట్ ఏమిటని తెలుసుకుని చేయించుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు అభిషేకం చేయండి అని చెబుతాను, కానీ అభిషేకానికి ఎంత కావాలి, దాని మంత్రం ఏమిటి, అవన్నీ ఇందులో చెప్పలేం కదా. అందువల్ల వారిని అడిగితే తప్పక చెబుతారు, అందులో మా ప్రణవపీఠంలో మాకు అద్భుతమైనటువంటి హేమాహేమి లేనటువంటి బ్రహ్మలు ఉన్నారు. ఇవాళ మనకి మళ్ళీ ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే, అందరికీ ఈ సంప్రదాయం మీద దృష్టి పెరిగింది. ఈ అన్యమతస్థుల యొక్క దాడి వల్ల మన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలనే కోరిక పెరిగింది. హైందవులలో ఐకమత్యం పెరిగింది, ఉపనయనాదులు సకాలంలో చేస్తున్నారు, పెళ్ళిళ్ళు సకాలంలో చేస్తున్నారు. పూర్వంతో పోలిస్తే కొంత నాస్తికవాదం తొలగుతున్నది. భయం వల్ల, భక్తి వల్ల ప్రజలలో సంప్రదాయం పట్ల మంచి భక్తి ఆదరణ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం వారి ద్వారా చేయించుకోండి. తప్పనిసరిగా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయటం మంచిది. ఇంటిలో కంటే తీర్థయాత్రా స్థలాలలో షష్టిపూర్తి చేయించుకోవడం చాలా మంచిదని పెద్దలు చెప్పారు. నిజానికి షష్ఠి పూర్తికి ఏటు సోతకంతో సంబంధం లేదని శాస్త్రం ఉన్నది. దీని విషయంలో నేను ప్రామాణికంగానే చెబుతున్నాను, మాకు పరాశరులు వారు ఆ మాట చెప్పనే చెప్పారు, కొన్ని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. పుట్టినరోజు పండుగ ఏటు సోతకంతో సంబంధం ఉండదట, ఇది పుట్టినరోజు కదా, అందువల్ల దీనికి ఈ ఏటు సోతకాలతో సంబంధం లేదు. ఆ రోజులలో మైలు లేకుండా చూసుకోవాలి, మనం చేసే కార్యక్రమం ఉన్న రోజుల్లో మైలు ఉండకూడదు. అంతే తప్ప మైలు పూర్తయి శుద్ధి అయిపోయిన తర్వాత ఏటు సోతకం ఉన్నా సరే షష్ఠి పూర్తి కార్యక్రమం చేయించుకోవచ్చు. ఒక్క హోమం మాత్రం చేయకూడదు, అంతే. హోమం కాకుండా తక్కిన కార్యక్రమాలు చేసుకోవచ్చు, మృత్తికా స్నానం వంటివి చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఈ యజ్ఞం ఉంటుందా, ఆ యజ్ఞ కార్యక్రమం మాత్రం చెయ్యరాదు. గురువులకు పీఠాధిపతులకు బ్రహ్మల ద్వారా ఈ కార్యక్రమం దగ్గర నుండి జరిపించాలి. ఒక 9 మంది కానీ, గుర్తుపెట్టుకోండి, 9 మంది లేక 5 జంటలుగా ఏర్పడి గురు దంపతులను కూర్చోబెట్టి వారికి స్నానాది కార్యక్రమాలు చేయించి వారి చేత అన్ని పనులు చేయిస్తూ అనుక్షణం వారి వెంట ఉంటూ వారిని పూజించాలి. ఈ కార్యక్రమంలో ఒక గురువుని కానీ లేక ఒక పీఠాధిపతిని కానీ పూజించాలంటే 5 లేక 9 మంది జంటలుగా ఉన్నవాళ్ళు పాల్గొవాలట, ఒంటరిగా ఉన్నవాళ్ళు కాదు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొవాలి. ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చండి, 1000 శిష్యులు భార్యాసమేతంగా పెద్దలకి పూజ చేసిన ఘటనలు కూడా ఈ ఆధునిక కాలంలో ఉన్నాయి. నేను ముందే చెప్పాను, ఇది కలియుగానికి సంబంధించింది కాబట్టి కలియుగంలోనే ఎంతోమంది అలా జరుపుకున్న వాళ్ళు ఉన్నారు. కలియుగం ఆరంభమైన తర్వాత జనమేజయ మహారాజు గారి వంశంలో కొంతకాలం గడిచిన తర్వాత ఆ వంశంలో ఉన్నటువంటి మహారాజులు 1000 దంపతుల ద్వారా ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని చేయించుకున్నారు. ఇటువంటివన్నీ భవిష్య పురాణాల్లో, భవిష్యనాడుల్లో, ఉప పురాణాల్లో, కొన్ని సంహితల్లో కనపడతాయి, మనకి సూత సంహిత వంటి వాటిల్లో కనపడతాయి. కాబట్టి శిష్యులు భక్తి శ్రద్ధలతో చేసే కార్యక్రమం. ఒకవేళ హోమాదులు చేయలేకపోయినా గురు దంపతులు ఇద్దరిని లేక ఒక్క గురువుగారు మాత్రమే ఉంటే గురువుగారిని ఓ చక్కని సింహాసనం వంటి దాని మీద కూర్చోబెట్టి వారికి ముందుగా పాదపూజ నిర్వహించి ఆ తర్వాత ఓ బంగారు పీట లేక వెండి పీట, అది ఇది కాకపోతే చెక్కతో తయారు చేయబడిన పీట మీద కూర్చోబెట్టి సకల నదీ నద జలాలతో అభిషేకం చేసి ఆ తర్వాత ఆయనకి మంచి కట్టుకోవడానికి పనికొచ్చే ఉత్తమమైన వస్త్రాలు ఇచ్చి ఆ పొడి వస్త్రాలు ఆయన ధరించాక ఆయనని దేవుణ్ణి ఎలా పూజిస్తున్నామో అలా పూజించాలి, షోడశోపచారాలతో పూజించాలి. పాదాల మీద సకల పుష్పాదులు అవి వెయ్యొచ్చు, ఒక్క తులసీదళం బిల్వపత్రం మాత్రం ఈ కాలంలో వెయ్యకూడదని శాస్త్రం. ఈ విధంగా గురువును దైవంలా భావించి పూజించవచ్చు. కార్యక్రమం ఎలాగో బ్రహ్మగారి దగ్గర నుండి నిర్వహిస్తారు కనుక, బ్రహ్మ అంటే ఋత్విక్కు లేక మీ కుల పురోహితుడు బాగా చదువుకున్నటువంటి వాడు అయి ఉండాలి, అటువంటి వారి ద్వారా జరిపించాలి. అలాగే పురోహితులు వారు కూడా మళ్ళీ చేయించి ఆయన బ్రహ్మచారి అయి ఉండకూడదు, ఆయన భార్యాసమేతంగా ఉన్నటువంటి వాడైతేనే, అంటే పెళ్ళైనటువంటి ఋత్విక్కు మాత్రమే ఈ ఉగ్రరథశాంతికి ఈ షష్ఠిపూర్తికి శ్రేయస్కరమని పెద్దలు చెప్పారు. ఈ షష్ఠిపూర్తి అయిన తర్వాత గురువును కానీ లేక గురు దంపతులను కానీ ఒక రథము గుర్రవిభగ్గీలో కానీ లేదా మంచి పల్లకీలో కానీ ఇద్దరిని కూర్చోబెట్టి, అది కూడా ఎదురెదురుగుండా కూర్చోబెట్టి పువ్వులు చల్లుతూ ఊరంతా ఊరేగించమని శాస్త్రం. కొంతమంది గజారోహణ కూడా చేస్తారు, ఏనుగు మీద ఊరేగిస్తారు, అది కూడా చాలా మంచిది. గజారోహణం కానీ లేక రథారోహణం, చక్క 2 గుర్రాలు కట్టిన గుర్రపు బగ్గీలో ఊరేగించడం కానీ పల్యంకిక పల్లకీలో ఊరేగించడం కానీ చాలా మంచిదట. గురువులను ఇలా వాహనాలలో తాము స్వయంగా మోస్తూ ఊరేగించడం ఉందే, అది శిష్యులకు అపూర్వమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంతెందుకు పల్లకీలో గురు దంపతుల్ని పెట్టి ఊరేగించినటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదు, గురువులో సకల దేవతలు ఉంటారు. అందుకనే పూర్వకాలంలో అలా చేసేవారు. మా చిన్నప్పుడు మేము అలాంటి కార్యక్రమం చూసాం. మా నాన్నగారి గురువుగారు ఒక ఆయన ఉండేవారు, ఆయన్ని ఆయన భార్యని పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఉంటే ఆహా, దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. దారి పొడుగుతా పల్లకీలో ఆ వేద పండితులు స్వస్తి చదువుతూ పువ్వుల వర్షం కురిపించారు, ప్రజలంతా వారికి నీరాజనాలు ఇచ్చారు, కొబ్బరికాయలు దిష్టి తీసి కొట్టారు, చాలా అద్భుతంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అలాంటి ఊరేగింపు జరిపించుకునే అవకాశం నాకు ఇంకా రాలేదు, ఎందుకంటే ఇంకా షష్ఠి పూర్తి దాకా నేను రాలేదు. కానీ నా అదృష్టవశాత్తు మా గురువుల కటాక్షం వల్ల నన్ను ఏలూరులో మాత్రం మహాసహస్ర అవధానం పూర్తయ్యాక పల్లకీలో ఊరేగించారు. నేను 2000 సంవత్సరంలో మహాసహస్రావధానం చేశాక భీమవరం నుంచి ఓ పల్లకీ తెప్పించారు పాదర్తి బాలకృష్ణ గారు. ప్రస్తుతం వారు కాశీలో ఉన్నారు. ఆయన బావమరిది తడికోళ్ళ సుబ్బారావు గారు మహాదాత చాలా గొప్పవాడు, మడుపల్లి మోహన గుప్తా గారు గుప్తా ఫౌండేషన్ స్థాపించిన పుణ్యాత్ముడు ఆయన. ఆయన స్వయంగా పల్లకీ మోశారు. ఇంకా చిత్రం చెప్పమంటారా మీకు? ఏలూరులో జూట్ మిల్లు యొక్క అధినేతలు బ్రిజగోపాల్ ఉనానీ గారు లాంటి వాళ్ళు ఆ పల్లకీతో పాటు నడిచారు. మహానుభావులు విశ్వయోగి విశ్వంగారు గుంటూరు నుంచి వచ్చారు. ఇప్పుడు కుర్తాళం పీఠాధిపతిగా ఉన్న శ్రీ ప్రసాదరాయ కులపతి గారు, ఈనాటి కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ తీర్థస్వామి వారు, వారు పల్లకీతో పాటు నడిచారు. మొయ్యలేదు, మొయ్యొద్దన్నాను నేను, పెద్దలు కదా అని. ఆ పుణ్యాత్ములు కూడా వచ్చారు. వీళ్ళంతా నాకు చేతికి గండపై సువర్ణ ఘంటా కంకణం వేశారు. నా మొత్తం నగరం అంతా తిప్పారు. ఊరంతా ఊరేగించి మండపంలోకి తీసుకురావడంతో కుంభవృష్టి గురిచేసింది వర్షం అనమాట, అంత బాగా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2004 గజారోహణం చేయించారు ఏలూరులోనే. మళ్ళీ అప్పుడు కాలికి గండపెండేరం కూడా వేశారు. ఈ గండపెండేరం కార్యక్రమం ఓలేటి పార్వతీశం గారని, వారు దూరదర్శన్లో చాలా ప్రసిద్ధికెక్కినటువంటి ఉద్యోగులు, వారు ఆ గండపెండేర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని జరిగాయి. అవి షష్ఠి పూర్తికి సంబంధించినవి కావు. అయినా ఎందుకు చెప్పారు గురువుగారు, ఇది అప్రస్తుతం కోసం కాదు, ఊరేగింపు కార్యక్రమాలు ఎలా చేయాలో తెలుసుకుని చేస్తే చాలా మంచిది. కాబట్టి మీరు ఎవరైనా మీ గురువులకి మీ పీఠాధిపతులకి చేసేటప్పుడు ఇలా చెయ్యండి, దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దాంతోపాటు సువర్ణ పుష్పాలతో అభిషేకం చేయటం, వెండి పువ్వులతో అభిషేకం చేయటం, మామూలు పువ్వులతో అభిషేకం చేయటం, ఇవన్నీ కూడా అపూర్వ కార్యక్రమాలు చేయండి, యథాశక్తిగా చేయండి. పేదలకు మాత్రం అన్నదానం తప్పనిసరిగా చేయండి. నిజానికి ఇది పురాణ కాలం నాటిది కాదని ప్రారంభంలోనే చెప్పాను. ఇది కలియుగంలో విధించబడినటువంటి విధి. కాబట్టి మన పురాణములన్నీ ద్వాపర యుగం చివరి పాదం, కలియుగం ప్రారంభం వరకు మాత్రమే ఉన్న కొన్ని కథలనే చెబుతాయి. భవిష్య పురాణంలో భవిష్యద్రాదుల గురించి చెబుతారు, కానీ ఈ షష్ఠిపూర్తి గురించి చెప్పరు. కాబట్టి పురాణ కాలములలో ఈ షష్ఠిపూర్తి చేసుకున్న వారి కథలు ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా దాదాపు 3000 క్రితమే మానవుల కోసం నిర్దేశింపబడిన కర్మలు. అందుకే ఇవి సంహితలలో ఉంటాయి తప్ప పురాణములలో ఉండవు. నిజానికి తెలుగు తిథులు అంటున్నాం, కానీ తెలుగు తిథులు కావు, ఇవన్నీ సంస్కృతం తిథులే. ఎందుకని? పాడ్యమి, విధియా, తదియా ఇవన్నీ సంస్కృతమే, మన తెలుగు కావు. తెలుగులో అసలు తిథి అంటూ ఉండదు ప్రత్యేకంగా. కాబట్టి ఎవరు ఆచరించినా ఈ పంచాంగం అంతా కూడా సంస్కృతంలో మహానుభావులైన బృహస్పతి లాంటి వాళ్ళు, శుక్రాచార్యుడు వంటి వాళ్ళు, ఆ తర్వాత కాలంలో వరాహమిహిరుడు మొదలైన వాళ్ళు రాసినవే. కాబట్టి తిథులన్నీ సంస్కృతానివే. ఈ సంవత్సరములు ప్రభవ విభవ మొదలైనటువంటివి కూడా దక్ష ప్రజాపతి పిల్లలు, వాళ్ళు సంస్కృతం పేర్లే. కాబట్టి మొత్తం మీద పంచాంగంలో ఉన్న తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాదులు ఐదు కూడా సంస్కృతానివే. తిథి సంస్కృతమే, నక్షత్రం సంస్కృతమే, వారం సంస్కృతమే, కరణము, యోగము అన్నీ సంస్కృత పదాలే. కాబట్టి ఇవన్నీ సంస్కృతానికి సంబంధించినవే. స్త్రీలకి 2 నిర్దేశింపబడ్డాయి. భర్తగారికి షష్ఠి పూర్తి జరుగుతున్నప్పుడు భార్యగారు బతికుంటే భార్యాభర్తలిద్దరికీ కలిపి ఒకేసారి చేసేయాలి. కాబట్టి భర్తకు 60 నిండగానే భార్య కూడా పక్కనే కూర్చుని ఈ షష్ఠి పూర్తిలో పాల్గొంటే ఇద్దరికీ షష్ఠి పూర్తి జరిగినట్టే. ఒకవేళ భార్యామణి గారు బతికలేకపోతే భర్తగారు ఒక్కరూ షష్ఠి పూర్తి చేసుకుంటారు. ఇప్పుడు భర్తగారు పోయారు, భర్తగారికి షష్ఠి పూర్తి జరిగినప్పుడు ఈవిడ పక్కన లేదు. ఎందుకంటే భర్తగారు షష్ఠి పూర్తి జరగకుండానే వెళ్ళిపోయాడు కనుక. ఒక ఆయన 55 పోయాడండి, లేదా 40 పోయాడు, పాపం దురదృష్టవశాత్తు. అంటే మరి ఉన్న విషయం కాబట్టి చెప్పాలి, అలాగా పోయారనే పదం వాడకూడదని కొంతమంది ఈ మధ్య అంటారు. కానీ ఎందుకు వాడకూడదు? శాస్త్రం ఎక్కడన్నా అలా ఉందా? మనిషి శరీరం విడిచిపెడితే శరీరం విడిచిపెట్టాడని చెప్పుకోకపోతే ఏం చెబుతాం? భార్యకి పాపం వైధవ్యం వచ్చింది, ఆవిడికి షష్ఠి పూర్తి ఎలా జరపాలి అని కొందరికి అనుమానం ఉంది. ఆవిడకి కూడా షష్ఠి పూర్తి చెయ్యమనే శాస్త్రం చెబుతున్నది. ఆవిడికి కూడా సహస్ర చంద్ర దర్శనం చెయ్యమనే స్వయంగా పరాశరుడే చెప్పాడు. కలవు పరాశర స్మృతి అని శాస్త్రం కనుక పరాశరుడి యొక్క మాట మనం నమ్మాలి. ఆవిడకి 60 నిండగానే ఈ షష్ఠి పూర్తి పిల్లలు చెయ్యండి. యజ్ఞం ఉండదు, కానీ మృత్తికా స్నానం వంటివి అవి ఉంటాయి. యథాశక్తిగా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సహస్రచంద్ర దర్శనం అంటే 1000 జీవిస్తే సహస్రచంద్ర దర్శనం అంటారు. 1000 జీవించాలంటే అధిక మాసాలతో కలిపి 83 నుండి 85 మధ్యలో చేయాలని శాస్త్రం. ధర్మ ప్రకారం 85 వస్తే చేస్తే ఎక్కువ మంచిది అనుకోండి. 85 జీవించిన వాడు వెయ్యి పూర్ణిమలను చూసినవాడు అనమాట. అంటే 1000 మాసాలు గడిపాడు వాడి జీవితంలో అని అర్థం అనమాట. ఈ రెండూ కూడా విడిగా స్త్రీలకు కూడా చేయవచ్చును. కాకపోతే 60 ఏళ్ళు నిండాక, అలాగే 83 ఏళ్ళు నిండాక సహస్రము చెయ్యాలన్నమాట. ఈ తంతు పెద్దలు చెప్పినవి కావు, ఇవి తర్వాత తర్వాత జనాచారములుగా వచ్చాయి. పునర్వివాహాదులు ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి జనాచారాలు, అయినా కొంతమంది చదువుకున్న వాళ్ళు పెట్టారు కాబట్టి దాన్ని చేస్తున్నారు. కొన్ని చెప్పాను కదా మీకు, చాలా పర్యాలు చెప్పాను. శాస్త్రీయము, జనాచారము అని రెండు రకాలు ఉన్నాయి ఈ సృష్టిలో. శాస్త్రీయము అంటే పుస్తకములలో మహానుభావులైన ఋషులు ఇలా చెయ్యవలసిందే అని చెప్పారు, అది శాస్త్రీయం. అది ఇంకా మనం ఆపకుండా చెయ్యాలి. కొన్ని జనాచారాలు ఉంటాయి, ఈ జనాచారాలు అనేది ఆయా కులాల యొక్క ఆచారాలను బట్టి వచ్చాయి. ఈ పునర్వివాహం లాంటిది ఉంది, మళ్ళీ భార్య మళ్ళీ అదే భార్య మళ్ళీ తాళి కట్టడం లాంటిది జనాచారమే. ఆ జనాచారం మీ ఆచారంలో ఉంటే చేసుకోండి, లేదా మాట్లాడుకోరుకోండి. శాస్త్రీయం కాదు కనుక చేసుకోవలసిన అవసరం లేదు. ఈ షష్ఠ పూర్తి జరుపుకోవాలి అనే కఠోర నియమం మన శాస్త్రములలో లేదు. పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నామో అలాగే ఈ షష్ఠ పూర్తి కూడా జరుపుకోగలిగితే అదృష్టం. ఒకవేళ కుదరదనుకోండి, చక్క మనకి తోచిన రీతిలో అన్నదానాది కార్యక్రమాలు దానాదులు చేసుకోండి. జరుపుకోవడం జరుపుకోకపోవడం ఈ రెండు మీ చేతుల్లో పని. ఇది కఠోరంగా మేము శాసించి మీరు జరుపుకోవాలని చెప్పటం లేదు అని మన ఋషులు పెద్దలు చెప్పారు. కాబట్టి మనకి శక్తి ఉంటే జరుపుకుందాం, లేదా లేదు, దాని గురించి ఎక్కువ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి జన్మదినము నాడు మనం భగవంతుణ్ణి ఆరాధించినట్టే ఈ షష్ఠి పూర్తి కూడా భగవద్ ఆరాధన మాత్రం తప్పక చేయండి. భగవంతుణ్ణి ఎప్పుడు మనం భక్తితో పట్టుకోవాలి. ఈ ప్రపంచంలో మనల్ని రక్షించే శక్తి దైవం, తల్లిదండ్రులు, గురువు. ఈ ముగ్గురు తర్వాత ఇక నాలుగోవాడు మిత్రుడని చెప్పారు. తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రేమిస్తారు. ఎంత దుర్మార్గులైనా పిల్లల్ని ప్రేమించే లక్షణం తల్లిదండ్రులకు ఉంటుంది. నేను చెప్పేది కొంచెం మంచి తల్లిదండ్రులు, కలియుగంలో హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళని పక్కన పెట్టండి. తల్లిదండ్రులు ఎప్పుడూ నేను వేస్తారే, ఎంత కష్టం వచ్చినా నిన్ను ఆదుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ నిన్ను ఈ ప్రపంచంలో ఉద్ధరించేది ఒక్క గురువు తప్ప ఇంకెవరూ కాదని సకల పురాణ ఇతిహాసాలు చెప్పాయి. అప్పుడు మూడోవాడు దైవం. గురువు చెబితేనే దైవం వింటాడని శాస్త్రం కనుక, గురూపదేశం ఉంటేనే, గురువు కటాక్షం ఉంటేనే దైవ కటాక్షం ఉంటుంది కనుక దైవాన్ని పట్టుకోవాలి. ఈ ముగ్గురు అయిన తర్వాత నాలుగోవాడు ఆత్మీయ మిత్రుడు. కానీ కలియుగంలో నా అని ప్రాణం ఇచ్చే మిత్రులు చాలా తక్కువ ఉంటారు, ఉండరనల్లా తక్కువగా ఉంటారు. కాబట్టి మొదటి ముగ్గురికే ఎక్కువ పెద్ద పీట వేయాలి. షష్ఠి పూర్తి నాడు గురువులను పూజించండి, దైవాన్ని పూజించండి. తల్లిదండ్రులు బ్రతుకుంటే వారిని పూజించండి. షష్ఠి పూర్తి నాటికి తల్లిదండ్రులు ఉండకపోవచ్చు ఒక్కోసారి, చాలాసార్లు. అలాంటప్పుడు వాళ్ళ పటాలకి పూజ చేయండి, వాళ్ళ ఆశయాలు నెరవేర్చండి. గురువులు బ్రతుకుంటే వాళ్ళకి అర్చన చెయ్యండి. భగవంతుడు ఎప్పుడూ సర్వాంతర్యామి, కరుణాస్వరూపుడు కనుక ఆయన్ని పూజించండి. ఆయన పేరుతోటి, ఆయన వంకతోటి ఆయనకి నివేదన చేసి 10 మందికి ఎంత అన్నదానం చేయండి, తోచిన దానాలు చేయండి. స్వస్తి.